ఇక కథ చెప్పుకుందానే. ఇవాళ నుంచి మనం ఏం చేద్దామంటే రామాయణం చెప్పుకుందాం. రోజు చెప్తామో లేదో కానీ అప్పుడప్పుడు నేను చెప్తాను, కంటిన్యూషన్గా చెప్పుకుందాం. ఒక 20 ఎపిసోడ్లతోటి పూర్తి చేసుకుందాం, సరేనా? అయితే సరయు నది అనేది నదికి పక్క పొంటి ఒక కోసల రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి అయోధ్య నగరం రాజధాని. దానిని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర అన్నమాట. అయితే ఆ రాజుకి పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. దాంతో నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, నా ప్రజలని అనేసి ఆయనకు ఒకటే దిగులు పడుతుంది. దాంతో అట్లా పడుతూ ఉంటే రాజు డల్లుగా ఉండడం చూసి రాజగురువు ఉంటాడు, ఆయన వశిష్ఠ మహర్షి అన్నమాట. ఆయన, రాజా మీరు ఇట్లా దిగులు పడద్దు, ప్రజలని చూసుకుంటారు, దీనికి కూడా ఒక ఉపాయం ఉంటుందిలే అనేసి ఇక ఆలోచించి ఆయన చాలా గ్రంథాలు తిరిగేసి, రాజా పుత్రకామేష్టి యాగం చేయండి, మీరు మీకు ఏమైనా ఫలితం ఉండొచ్చేమో అని చెప్తాడు. అయితే సరే అని ఇక ప్రిపరేషన్ అంతా చేసేసుకొని యజ్ఞం చేస్తూ ఉంటారు. యాగము చేసి ఇక లాస్ట్కి అన్నీ వేసేసేసరికి అందులోకెళ్ళి మనం ఒక దేవుడు బయటికి వెళ్తాడు. ఆయన చేతిలో ఒక కుండ ఉంటుంది. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో రాజా, నీ యాగానికి మెచ్చి ఇస్తున్నాను, ప్రసాదం తీసుకో, ఇది పాయసము, దీన్ని తీసుకుపోయి నీ 3 భార్యలకి ఇయ్యి అనేసి చెప్తాడు. ఇగాలు సరే అనేసి ఇక ఆయన ఆ దేవుడికి మొక్కి పాయసం తీసుకుపోయి 3 భార్యలకి ఇస్తాడు. అయితే ఏం చేస్తాడంటే కౌసల్యకి 50% ఇస్తాడు. మళ్ళా మిగిలిన 50 నుంచి కొంచెము కైకేయికి ఇస్తాడు. ఇంకా మిగిలింది సుమిత్రకి ఇస్తాడు. ఇక కొద్ది రోజులైనాక వాళ్ళకి 4 పిల్లలు పుడతారు రాజుకి. ముందుగాల కౌసల్యకి రాముడు పుడతాడు. ఆ కొద్ది క్షణాల తర్వాతనే కైకేయికి భరతుడు పుడతాడు. అయితే సుమిత్రాదేవికి మాత్రం కౌసల్యకు పుట్టిన 2 రోజుల తర్వాత ట్విన్స్ పుడతారు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇక 4 పిల్లలకి ఇక మంచిగా వాళ్ళకి 21 డేస్ అప్పుడు మామూలుగా వేస్తారు కదా పేర్లు పెట్టడం, అవన్నీ చేసినాక ఇక అట్లా కొంచెం పెరిగి పెద్దోళ్ళు అయినాక స్కూల్కి వేస్తారు కదా, ఇప్పుడు మిమ్మల్ని కూడా వేసినట్టు వీళ్ళని కూడా స్కూల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళకి వశిష్ఠుడే చదువు చెప్తాడు, సంస్కృతం చెప్తాడు, అన్ని రకాల వేదాలు ఇవన్నీ చెప్పినాక అస్త్రాలు శస్త్రాలు అంటే బాణం ఎట్లా వేయాలి, గుర్రం మీద ఎట్లా పోవాలి, కత్తి ఎట్లా పట్టుకోవాలి, ఇవన్నీ మస్తు నేర్పిస్తాడు వాళ్ళకి. ఇక వాళ్ళు అవన్నీ నేర్చుకొని చాలా పెద్దోళ్ళు అయిపోతారు. ఇక దాంతో ఇక ఒకరోజు రాజు ఏం చేస్తాడంటే గురువుతోటి కొలువులో కూర్చొని, మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి ఇక పెళ్ళి చేస్తే బాగుంటుందేమో, ఆ తర్వాత ఇక రాజ్యాన్ని కూడా అప్పచెప్పాలి అనుకుంటున్నంటే సరే చూద్దాం అంటూ ఉండగానే అప్పుడే విశ్వామిత్ర మహర్షి అడుగు పెడుతూ ఉంటాడు ఆయన కొలువులోకి. ఇక దశరథుడు ఎదురుపోయి ఆ విశ్వామిత్ర మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ విశ్వామిత్రుడు ఏంటంటే బ్రహ్మర్షి అన్నమాట. ఇక ఆ తర్వాత ఓ మహర్షి, నువ్వు ఏమి కావో, నువ్వు రాక నీ రాక మా రాజ్యానికి ఎంతో అదృష్టము, మా ఆతిథ్యం స్వీకరించండి అని ఆయనకి పండ్లు ఫలాలు ఇవన్నీ ఇస్తాడు. ఇచ్చినాక ఇక ఓ మహర్షి మీరు ఎన్నడూ రాంది, మా రాజ్యంలోకి వచ్చి పావనం చేశారు, మీరు ఆజ్ఞ వేయండి, శిరసావ ఇస్తాను, అది ఎలాంటిదైనా సరే అని అంటాడు. ఇక అప్పుడు ఈ విశ్వామిత్రుడు చెప్తుంటాడు, నేను ఒక యాగం చేస్తున్నా, అయితే ఆ యాగంలోకి 2 రాక్షసులు వచ్చి మొత్తం రక్తము మాంసం వేసి ఆగం చేస్తున్నారు. సరే ఇది పోయింది కదా, నేను ఇంకొక ఆడేసుకుంటే అట్లా వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తున్నారంటే ఎవరు ఆ రాక్షసులు అనేసి దశరథుడు అడుగుతాడు విశ్వామిత్రుని. అప్పుడు దశరథుడికి చెప్తుంటాడు విశ్వామిత్రుడు, వాళ్ళు మరీచుడు మరియు సుబాహుడు అని ఇద్దరు ఉన్నారు అని. అంటే మరి వాళ్ళు ఎవరు అనేసి అంటాడు. అయితే విశ్వామిత్రుడు అంటాడు, రావణాసురుడు మామూలుగా చెడగొడుతూ ఉంటాడు యజ్ఞాలని, ఈ రావణాసురుడు రాలేనప్పుడు వీళ్ళు వచ్చి జడగొడుతుంటారు అనగానే రావణాసురుడి పేరు వినంగానే దశరథుడికి కొంచెం ఇది అనిపిస్తుంది, జరకొస్తుంది ఇట్లా. ఇక ఆ తర్వాత సరే మరి నేనేం చేయాలి చెప్పండి అని అంటే, నువ్వేం చేయొద్దు మహారాజా, నీ కొడుకు ఉన్నాడు కదా రాముని నాతోటి పంపించు, రాముడు వాళ్ళని ఎదుర్కోగలడు అని అంటాడు. అట్లా అనగానే దశరథుడికి ఇక భయం పుచ్చుకుంటుంది, అమ్మా నా రాముని పంపిస్తా రాక్షసులు చంపేస్తారు, రావణాసురుడుని ఎవరు కొట్టలేరు అలాగే ఇద్దరు రాక్షసులు కొట్టలేరు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నువ్వు నీ కొడుకని మరీ ప్రేమతో ఉండి పంపించకపోయేవు, ఏం కాదు చేస్తాడు అయినా నేనున్నాను కదా అని అనగానే, ఓ ఋషివర్య నేను నా కొడుకును కాదు కానీ నేనే వస్తాను, నా సమస్త సైన్యాన్ని పంపిస్తా, నా కొడుకు చాలా చిన్నోడు, ఇంకా 16 ఏండ్ల పిల్లోడే, వాడేమీ యుద్ధం చేయగలుగుతాడు అంటే విశ్వామిత్రుడు చెప్తాడు ఏం కాదు అనేసి. ఇక అట్లే ఇక రాజు చూస్తుంటే విశ్వామిత్రుడు అసలే చాలా కోపిష్టి, ఏ రాజా ఏమి నీ ఆజ్ఞ నువ్వు ఇంతకుముందు నాకు చెప్పినావు, ఇప్పుడే మళ్ళీ వెనక్కిపోతున్నావు, నువ్వు పంపించకపోతే చెప్పు నేను వెళ్ళిపోతాను, ఇక కోపంగా లేస్తాడు. ఇక దాంతో వశిష్ఠుడు, అమ్మ వద్దు వద్దు విశ్వామిత్ర కొంచెం శాంతం చేయండి నేను మాట్లాడతాను, ఇక వశిష్ఠుడు దశరథుడి దగ్గరికి పోయి అంటాడు, అయ్యా దశరథ మీరు ఇన్ని రోజులు చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు, ఆడిన మాట తప్పరు, మీరు ప్రజలందరికీ మంచి చేస్తారని ఒక గొప్ప ఋషి వచ్చి బ్రహ్మర్షి అడిగితే మీరు పంపించని అంటున్నారు రాముణ్ణి, కానీ కావాలంటే విశ్వామిత్రుడే వాళ్ళని చంపేయగలడు, ఆయన ఋషి కంటే ముందు క్షత్రియుడు, ఆయనకు అన్ని విద్యలు తెలుసు, చాలా మంత్రాలు తంత్రాలు అస్త్రాలు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, కానీ మన రాముడికి నేర్పించడం కోసం మరియు రాముడి గొప్పతనాన్ని చాటడం కోసం తీసుకుపోతా అంటున్నాడు, నువ్వు అట్లా ఇది చేయకంటే ఇక సరిగా రాజగురువు చెప్పిండు గానేసి వింటాడు. విని రాముణ్ణి పిలుస్తాడు. అయితే రాముడితో పాటు ఎప్పుడు కూడా లక్ష్మణుడు ఉంటుంటాడు, భరతుడు శత్రుఘ్నుడు కూడా బాగా క్లోజ్గా కలిసి ఉంటారు, రాముడు తింటూ ఉంటే తింటేనే లక్ష్మణుడు తింటాడు, రాముడు తినంది లక్ష్మణుడు అస్సలు తినడు, తర్వాత రాముడు నిద్రపోయినప్పుడే లక్ష్మణుడు నిద్రపోతాడు అంట. ఇక లక్ష్మణుడు కూడా వస్తాడు ఏ అన్న ఎడుకోబోతున్నాడని. ఇక రాగానే దశరథుడు చెప్తాడు, బిడ్డ నువ్వు ఈ ఋషి విశ్వామిత్రుడిగా ఋషితో పో, ఆయన చెప్పిన పని చెయ్యి అంటాడు. సరే అనేసి ఇక వాళ్ళ నాన్నకి నమస్కారం చేసి లక్ష్మణుడు నేను కూడా పోతా అని వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకొని ఇద్దరు బయలుదేరుతారు విశ్వామిత్రుడితోటి. ఇక విశ్వామిత్రుడికి చెప్తాడు, నా పిల్లల్ని భద్రంగా చూసుకొని మీరేమి ఫికర్ ఏకురి బాధపడకురి రాజా అనేసి చెప్తాడు విశ్వామిత్రుడు దశరథుడికి. ఇక వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ ఈ నది సరయు నదికి కాబట్టి 12 మైళ్ళు దాటినాక ఇక అప్పటికి ఈవినింగ్ అవుతూ ఉంటుంది. ఇక స్నానం చేసినాక విశ్వామిత్రుడు అంటాడు, ఓ రాజా రామ నీకు బల అబల అనే మంత్రాలను చెప్తా అనేసి ఇక ఆయనకి చెవుల చెప్తాడు. ఇక అది చెప్పంగానే రాముడు ఇంకా కొంచెం శక్తివంతంగా కనిపిస్తుంటాడు, అప్పటికే రాముడు చాలా శక్తివంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు, ఇది చెప్పినాక ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఆడ కొంచెం సేపటికి గంగా నది వస్తుంది, ఆడ పక్కకి కొంచెం నిద్రపోతారు. ఇక సాయంత్రం నైట్ అయిపోయిందని ఇక నెక్స్ట్ డే మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి స్నానం చేసి మొక్కుకొని ఇక గంగానది దాటుతూ ఉంటారు. దాటుతూ ఉంటే పోరుమని అనేసి సప్పుడు వస్తూ ఉంటుంది. ఇక ఆ సప్పుడు ఏంది అనేసి అంటాడు రాముడు విశ్వామిత్రుణ్ణి. ఓ ఋషివర్య, అది ఏంది సప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే, ఓ అదా దానికి ఒక కథ ఉంది. పూర్వము బ్రహ్మదేవుడు ఆయన మనస్సు నుంచి ఒక సరస్సు, అంటే అదే లేక్ ఉంటుంది కదా, ఒక లేకుని సృష్టించిండు. దానినే అందరూ మానస సరోవరం అంటారు. ఆ మానస సరోవరం నుంచే పుట్టింది ఈ సరయు నది. అక్కడి నుంచే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ సరయు నది నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు ఎప్పుడైతే గంగానదిలోకి కలుస్తున్నావో ఆ హోరు శబ్దం వస్తుంది, అదే ఈ శబ్దము అని అంటాడు. ఓహో అదా అనేసి ఇక రాముడు కూడా విని సరే అనేసి ఇక మెల్లగా దాటుతారు. దక్షిణం సైడ్ గంగానదిని దాటుతారు. ఇక దాటి కొంచెం దూరం పోయినాక ఓ పెద్ద అడవి వస్తుంది. ఆ అడవి చాలా ఎత్తు చెట్లు ఉంటాయి, కొంచెం ఇట్లా ఇవ్వడం చిమ్మ చీకటి కనిపిస్తుంటుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఓ ఋషివ ఓ గురువుగారు, ఇక్కడ ఇంత దట్టమైన అడవి ఉంది, ఇంత భయంకరమైనది, అసలు ఎవ్వరు మనుషులు ఎవ్వరు కనిపిస్తలేరు, కట్టెలు తీసుకుపోనీకి వస్తుంటారు కదా అడవిలకి అసలు అని అంటే, ఓ అది ఒక గొప్ప అడవి, ఎట్లా అయిందో నేను చెప్తాను నీకు. ఇది పూర్వము దేవేంద్రుడు, అదే ఇంద్రుడు ఉంటాడు కదా దేవతల రాజు, దేవతల రాజు రాక్షసుడిలాగా కనిపించే వృత్తాసురుణ్ణి చంపుతాడు. దాంతో ఆయనకి అయ్యో నేను ఒకరిని చంపినా అని పాపభీతి పుట్టుకొని ఎప్పుడు డల్గా ఉండి పరిశాన్ అయ్యి డల్లైపోతాడు. ఎప్పుడు చాలా తేజ ప్రకాశంగా ఉండేటోడు కాస్త డల్గా అయిపోతాడు. దాంతో ఆ దేవతలు ఏం చేస్తారంటే, అయ్యో ఈ రాజు ఇట్లా అయిపోయిండని ఆలోచించి ఇక వాళ్ళు గంగానది భూలోకం వచ్చి గంగానది నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళతో ఆయనకు స్నానం చేపిస్తారు. దాంతో ఆయనకు మళ్ళీ ఎప్పటిలాగా ప్రకాశవంతంగా అవుతాడు. అయితే ఆ స్నానం చేసిన నీళ్ళని ఈ పాపంతో కళంకం అయిపోయిన దేవేంద్రుడి కళంకాన్ని తీసేసినాయి కదా, ఇక ఆ నీళ్ళని వాళ్ళు తెచ్చి ఇక్కడే భూమిలో పాతి పెడతారు. దాంతో దేవేంద్రుడు నా కళంకాన్ని ఇవి మోస్తున్నాయి అనేసి ఇక్కడ ఈ భూమికి సిరి సంపదలతోటి తులతూగమని ఒక వరం ఇస్తాడు. దాంతో ఇక్కడ మలద కరుష అనే రెండు రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రజలు చాలా సుఖశాంతులతోటి ఉంటారు. అయితే కొద్ది రోజుల కీడికి తాటక అనే ఒక దుష్ట రాక్షసు వచ్చింది. అది వచ్చి ప్రజలని భయపెట్టిస్తూ ఉండింది. ఆ రాక్షసికి భర్త ఎవరంటే సుందుడు అనే ఆయన ఉన్నాడు. ఆమె కొడుకే మరీచుడు. ఆ మరీచుడిని చంపడం కోసమే నిన్ను తీసుకొని వచ్చిన ఇక్కడికి అనేసి అంటాడు. ఇక ఆ రాక్షసి వేధింపుల వల్ల అందరూ ప్రజలందరూ ఈ రాజ్యంలోని ప్రజలందరూ వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అది బతుకున్నంత వరకు అసలు ఇక్కడ ఎవ్వరు రారు. దాంతో ఇక్కడ గొప్ప పెద్ద అడవి ఏర్పడింది. ఈ రాజ్యానికి దాన్ని పీడ విరగొట్టినప్పుడే మళ్ళీ ఎవరైనా వస్తారో అప్పటిదాకా రారు, నువ్వు ఆ పని చెయ్యాలి అనేసి రాముడికి చెప్తాడు. అదర్ర కథ. ఇక మరి ఆ రాక్షసి ఎవరు, మరి వాళ్ళని చంపిరా లేదా అనేది మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఇక ప్రశ్నలు. దశరథ మహారాజు రాజ్యం పేరు ఏం పేరు? కోసల. ఆయనకి ఎంతమంది భార్యలు? కొడుకులు ఎంతమంది? వాళ్ళ పేర్లు చెప్తావా?
రాముడు, శేషుడు, భరతుడు, లక్ష్మణుడు.
శేషుడు కాదు, శత్రుఘ్నుడు. ఓకే, గుడ్ నైట్. ఇక మళ్ళీ కథ చెప్పుకుందాం నిరుద్. నిన్న మనం రామాయణం మొదలుపెట్టినాం కదా. ఇక రాముడు తాటకి గురించి అడుగుతుంటాడు కదా, ఆమెకు అసలు అంత బలం ఎట్లొచ్చింది అనేసి. ఇక విశ్వామిత్రుడు చెప్తుంటాడు, ఒకప్పుడు సుకేతుడు అనే శక్తివంతమైన యక్షుడు ఉండేటోడు, ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ఉంటాడు, ఆయనకి పిల్లలు లేరనేసి. నాకు ఒక కొడుకుని ఇవ్వు అని అంటాడు బ్రహ్మ ప్రత్యక్షం అయితే. బ్రహ్మ అంటాడు, నీకు కొడుకుని ఇయ్యలేను కానీ బిడ్డని ప్రసాదిస్తాను, ఒక బలమైన బిడ్డని ప్రసాదిస్తాడు. ఇక ఆమె పెరిగి పెద్దగా అయినాక ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, ఎంత బలమైన ఉంటుంది. ఇక ఆమెకి జంబుని కొడుకైన సుందుడికి పెళ్ళి చేసేస్తాడు సుందుడితోటి, ఎవరు సుకేతుడు. ఇక ఒక అగస్త్యుడి శాపంతో సుందుడు చనిపోతాడు, దాంతో వాళ్ళకి ప్రతీకారం ఉంటుంది, ఎవరికి, తాటకికి, అట్లాగే ఆమె కొడుకుకు కూడా. ఈ అగస్త్యుడు ఏంటంటే, మనం ఇప్పుడు ఈ నించున్న స్థలం ఇక్కడ ఏరియాలోనే యాగాలు పూజలు చేసేటోడు, దాంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా డిస్టర్బ్ చేసేటోళ్ళు అగస్త్యుని. ఆ పంతంతో ఆమె చాలా దుష్ట రాక్షసి, ఆమె లేడీ అని నువ్వు ఫీల్ అవ్వద్దు, ఆమెను ఎట్లయినా చంపేసేయాలే, వెనకడికి విరోచనుడి కూతుర్ని ఇంద్రుడు ఎట్లా చంపిండో, అట్లాగే భృగుమునిని యొక్క పత్ని ఇంద్రుడిని చంపాలనుకుంటే విష్ణువు ఎట్లా సంహరించిండో, అట్లాగే నువ్వు ఈమెని సంహరించేసేయాలే, ఆడామని చూడొద్దు అని అంటాడు. వాళ్ళు అట్లా అనుకుంటూ ఉండగానే ఒక పెద్ద దుమ్ము వస్తూ ఉంటుంది. విశ్వామిత్రుడు అట్లా చెప్పగానే అయ్యో వస్తున్నట్టుంది అనగానే, ఇక వీళ్ళు రెడీగా ఉంటారు బాణాలు పెట్టుకొని. ఆ వచ్చి దుమ్ము ఇలా కండ్లలో వేసేసరికల్లా కొద్దిసేపు ఏం కనిపించదు. ఇక వచ్చి రాళ్ళవాన పడుతూ ఉంటుంది. ఇక రాముడు కోపం వచ్చే స్త్రీ కదా నేను చంపను అనేసి బాణం వేసేసి చేతులు కట్ చేసేస్తాడు, ఏవి తాటకివి, ముక్కుని కట్ చేసేస్తాడు. ఇక అట్లా చేసినాక మళ్ళీ ఇంకా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటుంది ఆమె. ఇక దాంతో రాముడు బాణం వేయంగానే ఆ బాణం దాకి చచ్చిపోతుంది తాటకి. ఇక అప్పుడు దేవతలందరూ పూల వర్షం కురిపిస్తారు తాటకి చనిపోయింది అనేసి. రాక్షసి చనిపోయిందని వెళ్ళిపోయిన మునులు కూడా ఇంక వచ్చేస్తారు బ్యాక్. ఇక వాళ్ళు అట్లా మెల్లగా పోతూ పోతూ రాముడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వస్తారు. దాని పేరే సిద్ధాశ్రమం అంటారన్నమాట. మరి ఈ సిద్ధాశ్రమం గొప్పతనం ఏంటి చెప్పు అని చెప్పండి గురువర్య అని అడుగుతారు విశ్వామిత్రుని. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, పూర్వము వామనమూర్తి ఇక్కడ 100,000 సంవత్సరాలు ఉన్నాడు పూజ చేసుకుంటూ, అయితే ఇక్కడికి దేవతలందరూ కలిసి బలి మహారాజు మీద కంప్లైంట్ చెప్పనీకి వచ్చిర్రు. ఆ బలి ఏంటంటే చాలా గొప్ప రాక్షసుడు అన్నమాట, 3 లోకాలని జయిస్తాడు. ఇక దేవతలు అంటారు, ఆయన బాధలు భరించలేకపోతున్నాం, మీరు ఆయనని చంపి ఆ దేశాలను ఆ 3 రాజ్యాలను మళ్ళీ తీసుకోవాలి అని అంటారు. ఇక దాంతో అప్పుడే కశ్యపుడు వస్తాడు అక్కడికి, ఆ వామనమూర్తి ఆశ్రమం దగ్గరికి. దాని పేరే సిద్ధాశ్రమం కదా. ఇక ఆయన వచ్చి ఈ వామనమూర్తిని అడుగుతాడు, ఓ మహాదేవ నువ్వు మాకు కొడుకుగా పుట్టి మమ్మల్ని తరింపజేయి అని అంటే సరే అనేసి అని కొన్ని కాలాలకి కశ్యపుడు అదితికి కొడుకుగా పుడతాడు. ఆయన ఎట్లుంటాడంటే బ్రాహ్మణ దాంట్లో పుట్టింది కదా, చాలా పుట్టిగా ఉంటాడనమాట. ఇక బలి చక్రవర్తి దగ్గరికి పోతాడు ఈ వామనమూర్తి, పోయి నాకు దానం కావాలి అని అంటాడు. బలి చక్రవర్తి ఏంటంటే దానాలు అడిగినది కాదనకుండా ఇస్తూ ఉంటాడు. ఇక ఏం కావాలి నీకు అంటే, నాకు నేను బతక నీకు ఒక చిన్న స్థలం కావాలి, 3 అడుగుల స్థలము అని అంటాడు. ఓ అంతేనా తీసుకో అని అంటాడు. ఇక అప్పుడు వామనమూర్తి చిన్నగా ఉన్న ఆయన చాలా పెద్దగా అయిపోతాడు, చాలా బిగ్ సైజుగా. ఇక ఫస్ట్ అడుగు పెట్టంగానే భూమి మొత్తం ఆక్రమించేస్తాడు. ఇక 2 అడుగు ఆకాశం అంతా ఆక్రమిస్తాడు. ఇక 3 అడుగు పెట్టనికేముండదు, మరి ఇది ఎడబెట్టాలని అంటే నా నెత్తి మీద పెట్టు అంటాడు బలి చక్రవర్తి. ఇక బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టేసి పాతాళానికి పంపించేస్తాడు. అట్లా వామనుడి గురించి కథ చెప్పి ఆ సిద్ధాశ్రమం గొప్పతనం చెప్పేసి ఇక వాళ్ళు యజ్ఞానికి మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడే ఇక మరీచుడు సుబాహులు ఎప్పుడొస్తారా అని వీళ్ళు రాముడు లక్ష్మణుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యజ్ఞం మొదలై 6 డేస్ అవుతుంది. ఇక వాళ్ళు వస్తున్నట్టుగా ఆ యజ్ఞం చాలా గట్టిగా మండుతూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆ మరీచుడు సుబాహుడు ఇద్దరు రాక్షసులు వస్తూనే రక్తము మాంసం అంత ఇస్తారు. దాంతో దాంట్లో మొత్తం ఇదైపోతుంది. ఇక మళ్ళీ మొదలు పెట్టంగానే ఇక రామలక్ష్మణులు వాళ్ళతోటి ఫైట్ చేస్తారు. ఎవరితోటి? ఆ రాక్షసులు ఇద్దరితోటి. వీళ్ళు ఇంకా కొద్ది రోజులు బతికేది ఉంది, ఇప్పుడే చంపను అని రాముడు మరీచుడికి బాణం కొట్టంగానే చాలా దూరం పోయి పడతాడు సముద్రం లోపల. ఇక సుబాహుడికి బాణం వేయంగానే తాకి చచ్చిపోతాడు. ఇక దాంతో ఋషులందరూ చాలా సంతోషపడతారు. ఇక వాళ్ళ యజ్ఞ యాగాదులు అన్నీ అయిపోయాక రాముడు అంటాడు, మహారా ఓ గురువరేణ్య, మీరిచ్చిన పని అయిపోయింది, ఇంకేమైనా ఉన్నాయా అంటే, ఓ రామ, మనం ఇక జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆయనది పాల్గొనడానికి పోవాలి. అక్కడ శివధనస్సు ఉంది, అది శివుడు దేవతలకు ఇస్తే దేవతలు దీన్ని మిథిలారాజుకి ఇచ్చారు, అక్కడ దీన్ని పుష్పాలు ఇవన్నీ పెట్టి పూజిస్తూ ఉంటారు, మనం అక్కడికి పోవాలి అనేసి అంటారు. ఇక వాళ్ళందరూ మెల్లగా బయలుదేరుతారు. ఎక్కడికి? జనక మహారాజు యజ్ఞంలో పాల్పంచుకోవాలని 100 రథాలలో అన్నీ మోసుకొని ఇక వెళ్తూ ఉంటారు. ఇక అదర్ర కథ, రిమైనింగ్ది మళ్ళా రేపు చెప్పుకుందాను. ఇక వాళ్ళందరూ మరి ఎట్లా రీచ్ అయ్యారు, మధ్యలో ఏమేమి కథలు చెప్పిండు రాముడికి విశ్వామిత్రుడు అనేది. ఇక ఇప్పుడు ప్రశ్నలు, తాటకి వాళ్ళ భర్త పేరు ఏం పేరు? సుందుడు. ఆయన ఎవరి శాపంతో మరణించిండు సుందుడు? అగస్త్యుని శాపం. విశ్వామిత్రుడి ఆశ్రమం పేరు ఏం పేరు? సిద్ధ ఆశ్రమం. వామనమూర్తి ఎవరిని పాతాళానికి తొక్కుతాడు? బలి చక్రవర్తిని. వెరీ గుడ్. ఇక నేడు ఇక్కడితో ఆపేసేద్దని, మరి తర్వాత రోజులలో రాముడిది విశ్వామిత్రుడు మిథిలా నగరం పోయిరా ఏం చేసిరు అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. ఇక కథ చెప్పుకుందానే, ఇక విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు మిగతా మునులందరూ కలిసి మిథిలా నగరం బయలుదేరారు కదా. ఇక వాళ్ళు అట్లా వెళ్ళి ఒక షోన నది దగ్గరికి వచ్చారు. ఇక అక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఇక రాముడు ఇక్కడ నది గురించి చెప్పండి, దీనికి సంబంధించిన కథ అంటే, ఒకనాడు బ్రహ్మదేవుడు కుమారుడు ఉండే అతను, ఆయన పేరు కుశుడు. ఆయనకు 4 కొడుకులు ఉన్నారు. 4 నగరాలు కట్టారు. ఒక నగరం ఈ శోనా నది పక్కకు ఉండేది. ఆ కుషుని కొడుకే కుశనాభుడు అని ఉండేట ఆయన. ఆయనకి గృతాచి అనే అప్సరస అని తో పెళ్ళి చేస్తే ఆమెకి 100 మంది పిల్లలు ఉంటారు, అందరు ఆడపిల్లలు. వాళ్ళందరూ బాగా చదువుకొని పెద్దగా అయినాక వాళ్ళు ఒకరోజు అడవికి పోతే అక్కడికి వాయుదేవుడు వచ్చి, అబ్బా వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, వీళ్ళను నన్ను పెళ్ళి చేసుకోమంటా అని పోయి అడుగుతాడు ఆ 100 మందిని. వాళ్ళు, మా అంతటా మేము భర్తను ఎంచుకోము, మా నాన్న చేస్తాడు అది అనేసి అంటాడు. దాంతో వాయుదేవుడికి చాలా కోపం వచ్చి వాళ్ళని శపిస్తాడు. దాంతో అప్పటిదాకా వాళ్ళు చాలా అందంగా కనిపించేటోళ్ళు కాస్త వికారంగా అయిపోతారు. వాళ్ళు వాయుదేవుడికి పైన కూడా కోపం వస్తుంది కానీ వాళ్ళు ఏమనరు, ఋషి పుత్రికలు కదా. వాళ్ళు ఏమంటారంటే, నిన్ను మేము శపిస్తే మేము ఇన్ని రోజులు చేసిన తప్పు ఫలం పోతుంది, సరే నీ పాపాన నువ్వు అనేసి ఇక వీళ్ళ ఇంటికి పోయి ఇచ్చేసరికి వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాదు. ఇక కుశనాభుడు చూసి అడిగితే చెప్తారు మొత్తం కథ. సరే మీరైనా కోపం రాకుంటున్నారు, శభాష్ అని అనుకుంటారు. ఇక ఆయన వీళ్ళకి ఎట్లా పెళ్లి చేయాలి, ఎవరిని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒక చులి అని ఒక గొప్ప బ్రహ్మచారి ఉంటాడు, ఆయనకి గంధర్వ యువతి సేవ చేస్తూ ఉంటుంది. ఆయన ఆశ్రమంలో పనులు ఇవన్నీ నా పూజ చేసుకుంటుంటే, ఇక ఆయన ఈమె చేసే పనికి చాలా మెచ్చి, నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు ఒక కొడుకుని ఇవ్వండి అని అంటుంది. వరం ఇవ్వండి అంటే ఇక ఆయన బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుణ్ణి వరంగా ఇస్తాడు. ఆ మానసపుత్రుడు రాజయ్యి, ఆ బ్రహ్మదత్తుడే రాజయ్యి పరిపాలన చేస్తూ ఉంటాడు. అబ్బాయి బ్రహ్మదత్తుడే నాకు అల్లుడైతే మంచిగా ఉంటుందని ఆ కుశభనభుడు ఇక పోయి బ్రహ్మదత్తుని అడుగుతాడు. ఆయన ఇక పెళ్ళి చేసుకుంటాను ఒప్పుకుంటాడు ఆ 100 మందిని. ఇక వాళ్ళని ఒక్కొక్కరికి పెళ్ళి చేసుకుంటూ ఉండగానే వాళ్ళందరికీ వికార రూపం పోయి మంచి పూర్వరూపం సౌందర్య రూపం వస్తుంది. ఇక ఆ తర్వాత ఏమైందో విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఇట్లా ఆ కుశనాభుడికి కొడుకులు లేకపోయేసరికల్లా ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేయడము ఏంటో, ఆయనకి గాది అనే కుమారుడు జన్మిస్తాడు. ఆ గాదిరాజు కొడుకునే నేను అనేసి చెప్తాడు. సో విశ్వామిత్రుడు వాళ్ళ నాన్న ఎవరు, గాది. ఇక వాళ్ళు ఆ తర్వాత అట్లా పోయేసరికి గంగా తీరానికి వస్తారు. ఇక అక్కడ రాముడి గంగానది కథ చెప్పండి ఋషివర్య అనగానే ఇక విశ్వామిత్రుడు ఇట్లా చెప్తుంటాడు. ప్రాచీన కాలంలో అయోధ్యని రాజధాని చేసుకొని సగర చక్రవర్తి పరిపాలించేటోడు ఈ ప్రపంచాన్ని. అయితే సగర చక్రవర్తికి పిల్లలు లేరు, ఆయనకి 2 భార్యలు అన్నమాట. ఇక భృగు మహర్షిని కలిసి ఆయనని పూజిస్తే భృగు మహర్షి అంటాడు, మీకు ఒకరికి ఒకరు కావ 2 వరాలు ఇస్తాను, ఒకరికి ఒకరుని మరొక భార్యకి 60,000 మంది పిల్లల్ని, అది ఎవరు ఎవరికి కావాలో కోరుకోండి మీరే అని అంటే, పెద్దరాణి కేశినినేమో శాశ్వతంగా పరిపాలించగలిగే వంశాన్ని, ఇక్ష్వాకు వంశ రాజుని ఒక్కరు చాలు నాకు అనేసి అంటుంది. 2వ రాణి సుమతి ఇక 60,000 మంది పిల్లల్ని కావాలి అని అంటుంది. ఈ కేశినికి అసమంజసుడనే కొడుకు పుడతాడు. సుమతికేమో 60,000 మంది కొడుకులు పుడతారు. ఇక వాళ్ళు పెద్దగైనాక ఈ అసమంజసుడు ఏం చేస్తాడంటే 60,000 మందిని ఊకే సరయు నదిలో ముంచి ఆనందపడుతూ ఉంటాడు. దాంతో సగర చక్రవర్తికి చాలా కోపం వస్తుంది అసమంజసుడి మీద, ఆయనని రాజ్య బహిష్కరణ చేసేస్తాడు. అయితే అసమంజసుని కొడుకు ఉంటాడు కదా, ఈయనకి మనుమడైతాడు కదా, అంశుమంతుణ్ణి మాత్రం తనతోటే ఉంచుకుంటాడు. ఎవరు, సగర చక్రవర్తి. ఇక ఒకనాడు అశ్వమేధ యాగం చేయాలి అనేసి అంశుమంతుణ్ణి ఏమంటాడంటే, అరే నువ్వు ఈ అశ్వాన్ని చూస్తూ ఉండని చెప్తాడు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే దొంగచాటుగా రాక్షస రూపంలో వచ్చేసి ఈ అశ్వమేధ యాగంలో ఉపయోగించే అశ్వం, అదే గుర్రాన్ని ఎత్తుకపోతాడు. ఇక దాన్ని గుర్రం పోగానే సగర చక్రవర్తికి పంతులు చెప్తారు, ఈ గుర్రం పోయింది కదా మంచిది కాదు అరిష్టము, ఈ గుర్రాన్ని వెతకాలి అని అంటే, ఇక ఈ అంశుమంతుని యాగశాల కావలించి ఇక మిగతా 60,000 మంది కొడుకుల్ని ఆ యాగశ్వాన్ని వెతకమని చెప్పి పంపిస్తాడు. ఇక వాళ్ళంతా భూమండలం అంతా వెతుకుతారు, ఎక్కడ దొరకకపోయేసరికి వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుకొస్తుంది, భూమి మీద దొరకకపోతే భూమి లోపల వెతుకురని. ఇక తవ్వుతూ ఉంటారు, అట్లా తవ్వుతూ ఉంటే పాములు అన్ని జీవరాశులు భయపడుతూ ఉంటాయి, నదులు ఇవన్నీ. ఇక వాళ్ళు అట్లా చేస్తూ ఉండేసరిక కల్లా దేవతలందరూ భయపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే బ్రహ్మదేవుడు అంటారు, భూమి విష్ణుపతి ఉన్నాడు కదా, ఆయన కపిలుడి రూపంలో ఉండి వాళ్ళందరినీ సంహరిస్తారులేండి అనగానే ఇక వాళ్ళు కొంచెం నిమ్మదం పడి ఇక పోతారు. ఇక ఈ 60,000 మంది సగర కుమారులు తవ్వుతూనే ఉంటారు, తవ్వి తవ్వి 4 దిక్కులలో దిగ్గజాలు, మహాదిగ్గజాలు అంటే ఏనుగులు 4 దిక్కులుండి భూమిని అంతా మోస్తూ ఉంటాయి. ఇక అది దాటినాక ఇంకా దొక్కు తవ్వుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి కపిల మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడే ఇలా ఆ గుర్రం ఉంటుంది. ఇక ఆ గుర్రాన్ని అమ్మ ఈయననే ఎత్తుకొచ్చినట్టున్నాడని ఆయనని చంపుదామని వీళ్ళందరూ పోతూ దగ్గరికి పోయేసరికల్లా ఆయన దివ్య దృష్టితో చూసి వీళ్ళందరినీ భస్మిపటలం చేసేస్తాడు. భస్మిపటలం అంటే బూడిద అయిపోతారు వీళ్ళందరూ. ఇక అట్లా అయిపోయేసరికల్లా ఇక్కడ సగర మహారాజేమో ఇంకా వస్తలేరు నా కొడుకులు ఏందని చూసి, ఒరే నువ్వు పోయి వెతుకుపోరా మనమడా అనేసి అంశుమంతుని పంపిస్తారు. ఇక ఈ అంశుమంతుడు అరే మా బాబాయిలు ఎక్కడ పోయిరని వెతుక్కుంటూ ఆ సొరంగాలు అవన్నీ పోతూ ఆ తర్వాత ఆ మహాదిగ్గజాలు ఏదైతే భూమిని మోస్తున్న ఏనుగులు ఉన్నాయి కదా వాటిని కూడా దాటి వచ్చేసరికల్లా ఒక దగ్గర మొత్తం బూడిదైపోయి ఉంటారు. అయ్యో మా బాబాయిలు ఇట్లా చనిపోయిరా, సరే వీళ్ళకి కర్మకాండలు కానీ పితృతర్పణం అన్నా చేద్దామని చూస్తే ఆయనకి వాటర్ ఎక్కడ దొరకదు. అప్పుడే ఒక అశరీరవ అనే ఆకాశంలో అంటుంది, ఇది నువ్వు గంగానదితోటి తడిపితేనే వీళ్ళందరూ స్వర్గానికి పోతారు, నువ్వు ఇది మీ తాతకి చెప్పు, సగర చక్రవర్తికి చెప్పు, అక్కడ యాగాశ్వం ఉంది దాన్ని తీసుకపో అంటే ఇక అది దాన్ని తీసుకొని వచ్చి జరిగిన కథ అంతా చెప్తాడు సగర చక్రవర్తికి. ఇక ఆయన సగర చక్రవర్తి ఇక అంశుమంతుడికి రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేస్తాడు కానీ అట్లే చనిపోతాడు. ఆయన గంగానదిని తీసుకురాలేకపోతాడు. అంశుమంతుడి కొడుకు దిలీపుడికి రాజ్యాన్ని ఇచ్చేసి అంశుమంతుడు కూడా తపస్సు చేస్తాడు కానీ ఆయన మరణం అయిపోతాడు. ఇక దిలీపుడు కూడా చేస్తాడు అది అవ్వడు. ఇక దిలీపుడి కొడుకు భగీరథుడు ఉంటాడు, ఆయన 1000 సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు, చేసి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. నా పూర్వీకులని గంగాజలంతో తడపాలే, అట్లే నాకు ఒక కొడుకుని ప్రసాదించు అని వరాలు అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ అంటాడు, నేను నీకు వరాలు ఇవ్వడానికి సిద్ధమే, కానీ గంగా నది భూమి మీదకి వస్తే దాన్ని ఎవరూ భరించలేరు, ఇది భరించేది ఒక శివుడే, నువ్వు శివుడి కోసం తపస్సు చెయ్యి అని అంటాడు. ఈయన మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తాడు చాలా సంవత్సరాలు. ఇక అప్పుడు మళ్ళీ శివుడు సరే నేను పట్టుకుంటా గంగని అనేసి ఒప్పుకుంటాడు. ఇక గంగాదేవికి దారి చూపిస్తూ ఉంటాడు రామ్మ అనేసి ఆకాశం నుంచి భూమి మీదకి. ఇట్లా గంగా పడేటప్పుడు శివుణ్ణి చూస్తుంది గంగానది. శివుడు ఆ జట జుటము ఈ బూడిద ఇదంతా చూసి అబ్బా నాదంతా నీళ్ళు గలీజైతాయి అనుకుంటుంది. అప్పుడు శివుడు చూసి కోపపడి ఆయనకు చాలా కోపం వస్తుంది గంగానది మీద. వచ్చేసి ఇక గంగానది ఎంత స్పీడ్గా అయితే దుర్ర పడుతుంటుందో ఇక ఆయన జుట్టు ఉంటుంది కదా చాలా పెద్దగా ఉంటుంది శంకర్కి, ఆ జుట్టులోనే బంధించేస్తాడు. దాంతో ఆ నది బయటికి రాకపోయేసరికల్లా భగీరథుడు అరే ఏది గంగానది అని చూస్తే ఓ శివుడి దగ్గర ఉండిపోయిందని మళ్ళీ తపస్సు చేస్తాడు శివుడి గంగని వదిలిపెట్టాలనేసి. ఇక శివుడు శాంతించి సరే అని వదులుతాడు. గంగ భూమి మీద పడి 7 పాయలు అవుతుంది. ఆ 7 పాయలు 6 పాయలు రకరకాలుగా ప్రవహిస్తూ ఉంటే 7వ పాయ భగీరథుడి అమ్మటి రథం వెనకాల వస్తూ ఉంటుంది. అట్లా పోతూ ఉంటే ఈ గంగానది ప్రవాహం పోతూ ఏమవుతుందంటే జాహ్నువు మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తుతుంది. దాంతో ఆయనకి చాలా కోపం వచ్చి ఆ జాహ్నువి మహర్షి నోరిట్లా అని తెరిస్తే అంతా ఆయన నోట్లకి లోపడికి పోతుంది కానీ బయటికి వెళ్ళదు, దాన్ని అంతా మింగేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు దేవతలందరూ ఆయనని, ఓ ఋషివర్య ఈ గంగా నది నీ కుమార్తెగా పేరుగాంచుతుంది, కొంచెం కోపం తగ్గి వదులు అనగానే ఇక ఆయన కూడా కోపం చల్లారి గంగానదిని వదిలిస్తారు. ఇక గంగానది అట్లా పోయి సగరపుత్రుల భస్మాలను చితాభస్మాలను తడపంగానే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతాడు. అప్పుడే బ్రహ్మ భగీరథ మహారాజుకి కనిపించి, ఓ మహారాజా, నేటితో నీ మహాకార్యం సిద్ధించింది, గంగ నీ పుత్రికగా భగీరథి అనే పేరుతోటి భూలోకంలో ఖ్యాతిగాంచుతుంది అని చెప్తాడు. ఇక అట్లా విశ్వామిత్రుడు ఇది గంగానది కథ అని చెప్పి ఈరోజు ఇక్కడికి చాలు, ఇక రెస్ట్ తీసుకుందాం అనేసి ఇంక ఆ నైటు తెల్లారిపోతుంటుంది కల ఆపేస్తారు అక్కడ. ఇక విశ్వామిత్రుడిది రాముల వారిది మజిలి అక్కడికి వస్తుంది. వాళ్ళు ఇంతకీ అడిగిపోతున్నారు, వాళ్ళు మిథిలా నగరం జనక మహారాజు యజ్ఞానికి దగ్గరికి పోతూ ఉన్నారు. ఇక మిగతాది మరొక రోజు చెప్పుకుందాము.